ఎంగిలి కాదు. రెండు, మీరు నోటితో చెప్పినా కూడా ఎంగిలం అనేది గోవు ఒక్కటే. దూడ తాగి దూడ దవడల చివర నొరగొచ్చి ఆ నొరగ ఎగిరి వచ్చి తపస్సు చేసుకుంటున్నవాడి మీద పడింది అనుకోండి, అది ఎంగిలి కాదు. మహాభారతం అనుశాసనిక పర్వంలో జరిగింది. పరమశివుడు హిమాలయ పర్వతాల మీద కూర్చుని తపోనిష్టలో ఉన్నాడు. కొన్ని ఆవుల మందలు అక్కడ చేరాయి, కొన్ని లేగదూడలు వెళ్ళి పాలు తాగుతున్నాయి. ఆ పాలు తాగుతున్నప్పుడు వాటి దవడల చివర నుంచి నురుగు ఎగిరి పరమశివుడి మీద పడింది. ఫేన్యాయచాని కదా నురుగు, బ్రహ్మహత్యాపాతకంలో నాలుగో వంతు. కాబట్టి ఆ నురగ మీద పడితే పరమశివుడికి కోపం వచ్చింది. ఏమిటి నురగ ఇలా నా మీద పడింది, దూడ ఏమిటి అలా తాగింది అని ఆయన కన్నులు కొద్దిగా జేవురించాయి. ఆ కాంతి కొన్ని గోవుల మీద పడింది, మిగిలిన గోవులు పారిపోయాయి. ఆయన కంటి కాంతి ఏ గోవుల మీద పడిందో ఆ గోవులు ఎరుపు రంగు పొందాయి. ఎరుపు రంగు అంటే ఎర్రని ఎరుపు కాదు, రక్తం యొక్క ఎరుపులా ఉండకూడదు. ఎరుపు నలుపు కలిపితే వచ్చే ఎరుపేదో ఆ వర్ణాన్ని కపిల వర్ణం అంటారు. అందుకే కపిలహ అని ఒక నామం విఘ్నేశ్వరుడికి ఉంది. సుముఖశ్చైక దంతశ్చ కపిలోగ జగన్నక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప అని. కపిలుడు అంటే ఎర్రగా ఉండేవాడు అని కాదు, ఎరుపు నలుపు కలిసినటువంటి రంగుని కపిలవర్ణం అంటారు. ఆ కపిలవర్ణాన్ని పొందిన గోవులు వచ్చాయి. అప్పుడు బ్రహ్మగారు వెళ్ళి పరమశివుడితో చెప్పుకున్నాడు, అయ్యా మీ పట్ల అపచారం జరగలేదు, ఎందుచేత అంటే గోవు నుండి స్రవించిన పదార్థము ఎంగిలి కాదు. గోవు నుండి పాలుస్తే దాన్ని దూడ తాగితే దూడ తాగిన తరువాత తాగుతుండగా దాని నోట్లోంచి నొరగ ఎగిరి మీదకొచ్చినా సరే ఎంగిలి కాదు, ఆవు పాలు ఎంగిలి కాదు. అందుకే నోటితో చెప్పినా ఎంగిలి కానిది కాదు. కాబట్టే ఎక్కడెక్కడ గోవు గురించి ఎవరైనా ప్రసంగం చేస్తే దేవతలందరూ సంతోషించి వ్రాసుకుంటారట, వీడు గోవు గురించి ప్రసంగం చేశాడని వేదం అభయం ఇచ్చింది. వీడు గోవు గురించి మాట్లాడాడు కాబట్టి వీడికి మా ప్రత్యేకమైన అనుగ్రహాన్ని ప్రసరిస్తున్నామంటారట. గోవు గురించి ఉపన్యాసం జరుగుతుండగా వినడానికి దేవతల యొక్క అనుగ్రహం ఉన్నవాళ్ళు తప్ప సభాప్రవేశం చెయ్యరు అని. అది అంత తేలి నేను హాస్యాస్పదంగా చెప్పానని మీరు అనుకుంటున్నారేమో, కాదంటే మీరు ఇంటికి వెళ్ళి మహాభారతం అనుశాసనిక పర్వం చూడండి, నేను చెప్పిన మాట ఉందో లేదో చూద్దురు. కానీ గోవు గురించి మాట్లాడుతున్న సభలోకి తగిన అధికారము ఈశ్వర కృప ఉన్నవాడు తప్ప ప్రవేశించలేడు. ఎందుచేతనంటే గోవు గురించి మాట్లాడుతున్నప్పుడు వింటే చాలు సమస్త దేవతలు ప్రీతి చెందుతారు, వాళ్ళ కోరికలు తీరుతాయి, పాపములు దగ్ధమవుతాయి. అంత గొప్ప విషయం లోకంలో ఒక్క గోవే. అటువంటి గోవు ఏది ఉన్నదో ఆ గోవు పాలు ఎప్పుడూ ఎంగిలికవు. అంత శ్రేష్టమైనటువంటి పదార్థము ఆవు పాలొక్కటే. ఆవు నెమరవేస్తుంది, మళ్ళీ వెనక్కి రండి. అందుకే చిన్నతనంలో ఆవు గురించి వ్యాసం మొట్టమొదట నేర్పేవారు. పూర్వం ఆవు గురించి రాయడం నేర్పేవారు. ఆవు గురించి రాయడం ఎంత బాగా రావాలంటే దేని గురించి రాయమన్నా ఆవు గురించి రాయడం అలవాటు అవ్వాలి అని. ఆవు గురించి వ్రాయడం మొదలు పెడితే వాడి జీవితం బాగుంటుంది. ఆవు గురించి వ్రాయడం మానేసి పనికి మాలినటువంటి విషయాలన్నీ నేర్చుకోవడం మొదలు పెడితే వచ్చే ఉపయోగం ఏముంటుంది. మన ఆర్ష సంప్రదాయంలో ఎప్పుడైనా సరే వర్షాన్ని రమ్మనే మనం ఆహ్వానం చేస్తాం, కానీ రెయిన్ రెయిన్ గోయవే అంటూ మొదలు పెట్టినటువంటివి అన్ని చోట్ల చెప్పి పిల్లలు నేర్చుకుంటే వానలు పడమంటే ఎక్కడి నుంచి పడతాయి. వానని రమ్మని పర్జన్య పావనో నిలహ అని పిలిచినటువంటి దేశంలో రెయిన్ రెయిన్ గోయవే అని పిల్లలందరూ పాడుతుంటే వర్షాలు పడమంటే ఎక్కడి నుంచి పడతాయి. ముందు ఏది దిద్దుకోవాలో ఎవరు దిద్దాలో వాళ్ళు తెలుసుకోవాలి. కాబట్టి ఆ గోవు నెమరవేస్తుంది, నెమరవేసినప్పుడు ఎంత తొందర తొందరగా తింటుందో అంత ప్రశాంతంగా నెమరవేస్తుంది. దాని కడుపులో ఉన్నటువంటి పదార్థం ఒక ఉండల కంఠంలోకి ఎడుతుంది, బాగా నవిలినది ద్రవ పదార్థంలా కంఠంలోంచి కడుపులోకి జారిపోతుంది. ఈ తెచ్చుకున్న ఉండని మళ్ళీ నవ్వులుతుంది, నవిలి మళ్ళీ లోపలికి జార్చుకుంటుంది, దాన్ని పాలగా తయారు చేస్తుంది. ఒక గురువుకి ఒక గోవుకి ఒక్కలా ఉంటుంది జీవితం. అందుకే చూడండి ప్రమాదకరమైనటువంటి ప్రదేశాలలోకి వెళ్ళి తింటుంది ఆవు, ఎవరికీ పనికిరానటువంటి నీళ్ళన్నీ తాగుతుంది ఆవు, ఎక్కడో ఆ ప్రవహించేటటువంటి ఏళ్ళు కాలవల్లో ఉన్న నీళ్లు తాగుతుంది. తప్ప మన ఇంటికి వచ్చి ఏదో మీరు శుద్ధి చేసుకున్న జలాలు నాకు పెట్టండి అని గోవు ఇప్పుడు అడగదు. అలాంటి నీళ్లు తాగి వాహినిలందు జలంబు తాగగా ఎవ్వడితో దీని పాదంబులుని దళితంబుగా చేసే వాడు తా కీచరుడైనా అంటాడు పరీక్షన్ మహారాజు. ఎక్కడో పుట్టినటువంటి పనికి మాలిన గడ్డి తిని ఎవరికీ అక్కర్లేని నీళ్లు తాగి అందరికీ పనికొచ్చేటటువంటి పాలిచ్చిన ఆవు కాళ్ళు దెబ్బతినేట్టు కొట్టి పడగొట్టిన వాడు ఎవడ్రా, మూడు కాళ్లతో మూడు కాళ్ళు లేకుండా ఒక కాలుతో ఆవు ఎందుకు నిలబడిందని అడిగాడు పరీక్షిత్. కాబట్టి అటువంటి గోవు నెమర వేసుకుని పాలిస్తుంది. ఆ పాలు తయారు చేశాక విడిచిపెట్టడానికి లోపలికి వెళ్ళిన గడ్డి ముద్దని కంఠంలోకి తెచ్చుకోగలిగినటువంటి ఆవు ఒకసారి పాలు విడిచిపెట్టడం మొదలు పెడితే మాత్రం ఇక వెనక్కి తీయలేదు. అది దాని కారుణ్యం. విడిచిపెట్టడానికి ఏ కారణానికి విడిచిపెడుతుంది, ఇంత కష్టపడి తయారు చేసుకున్న పాలు ఇమ్మని దూడ పరిగెత్తుకెళ్ళి ఆ శరములను నోటితో పట్టుకుని చప్పరించి పొదుగులో నాలుగు గుద్దులు గుద్దేటప్పటికే వదిలిపెట్టేస్తుంది పాలు. గురువు అందరూ భోగం అనుభవిస్తుంటే తనొక్కడు ఎక్కడో ఏకాంతంలో కూర్చుని అత్యంత కఠినమైనటువంటి విశేషములతో కూడుకున్న గ్రంథాలన్నిటినీ తాను పఠిస్తాడు. అందరికీ అర్థమై జీర్ణమవడానికి యోగ్యమైన రీతిలో తాను కిందకి దిగొచ్చి తన వాక్కుల చేత ఆవిష్కరిస్తాడు. అంత కష్టపడి నేర్చుకున్న గురువు నేను ఎందుకు చెప్పాలని అడగడం, అయ్యా మీరు మాకు చెప్పాలని చెప్పి రెండు కాళ్ళు ఇలా పట్టుకునేటప్పటికీ చెప్పేస్తాడు. దూడ వచ్చి రెండు గుద్దులు గుద్దేటప్పటికే పాలు ఆవు వదిలేస్తుంది. ఆవు పాలు సమీకృత ఆహారం. గురువుగారి నేటి వెంట వచ్చేటటువంటి వాక్కులు జీవితాన్ని పండించుకోవడానికి మార్గాలు. అందుకే గోవు గురువు ఒక్కలాంటి వాళ్ళు. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో నిన్నను నేను మీతో మనవి చేశా, గోమాత గుణనిధి గురుమూర్తి గుహజన్మభూ అంటూ ఆ నామాలన్నీ ఒక వరుస క్రమంలోకి రావడానికి కారణం అదే. కాబట్టి అటువంటి ఆవు అంతటి కారుణ్యమూర్తి. పొదుగు దగ్గరికి వెళ్ళి దూడ ఒక్కసారి తన ముట్టి పెట్టి గుద్దితే పాలు విడిచిపెట్టేస్తుంది. అటువంటి ఆవుకి ఒక లక్షణం ఉంది శాస్త్రంలో. ఆవు యొక్క డెక్కని ఏమని పిలుస్తారంటే, ఆవుకే కాదు ఎద్దుని కూడా ఘృతపదీహి అని పిలుస్తారు. అంటే దాని పాదముల యందు ఘృతమున్నది అని. ఎద్దు పుట్టిన ఆవు పుట్టిన దాని డెక్కలలో సహజంగా అమృత బిందువులు ఉంటాయట. అవి ఎప్పుడు స్రవిస్తాయంటే చూడండి, ఏరువాక అంటారు. ఇంకా విత్తనాలు వేసి వాన పడుతోంది పొలం దున్నుదామని తీసుకెడతారు ఎద్దుని. తీసుకెళ్లి నాగలి పెట్టి దున్నడం మొదలు పెడతారు. దున్నడం మొదలు పెట్టినప్పుడు అదే ఆవు యొక్క గొప్పతనం. ఆవుగా ఉంటే వెనక పొదుగులోంచి అమృతాన్ని ఇస్తుంది, ఎద్దుగా ఉంటే మెడ మీద కాడి పెట్టుకుని అమృతాన్ని ఇస్తుంది. ఎలా ఇస్తుంది అంటే ఆ ఎద్దు పాదాన్ని ఎత్తి ఏరువాకలో ఇలా వెయ్యగానే ఆ డెక్క తగలగానే దానిలోంచి అమృతం పడుతుంది భూమిలోకి పడుతుంది. కాబట్టే పూర్వకాలంలో ఎక్కడో రసాయన ఎరువులు తీసుకొచ్చి భూమిలో వేసి పంటలు పండించలేదు. అప్పుడు జనం లేరా, భూమి ఇదే కదా, ఓ అంగుళం భూమి పెరిగిద్దా, ఇప్పుడు తగ్గించారు ఇంకా జనావాసాలకి. అప్పుడు ఉన్నటువంటి భూమిలో రైతు ఒక్క పంట పండించినా కూడా అంతమందికి సరిపోయింది అంటే పనికి మాలినటువంటి వాటిని తీసుకొచ్చి దున్నడం కన్నా కూడా ఎద్దుని తీసుకొచ్చి దున్ని ఎద్దుతో అటువంటి అనుబంధాన్ని పెట్టుకున్నాడు రైతు. ఎద్దులో ఆవులో పరదేవతని చూశారు, చూసి పూజించేవారు. కనుమ పండుగ వచ్చింది అంటే కేవలముగా ఎద్దులకి పూజ. యథార్థంగా నేను ఒక మాట చెప్పడానికి నిజంగా కొంచెం బాధపడుతున్నాను, ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ఆచార వ్యవస్థ అంతా తగలబడిపోయింది. మీరు ఇప్పటికీ కనుమ పండుగ నాడు ద్రవిడ దేశం వెళ్ళండి, శివాలయాల్లో ఉండేటటువంటి నందికి కూడా ఎంత గొప్ప అలంకారం చేస్తారో. భగవాన్ రమణ మహర్షి శరీరంతో ఉన్న కాలంలో ఈ కనుమ పండుగ వస్తే మహాలక్ష్మి అని ఒక గోవు ఉండేది ఆశ్రమంలో, ఆవిడే మిగిలిన గోవులన్నిటికీ కారణమైంది. ఆ గోవుకి మిగిలిన గోవులకి ఎంత అలంకారం చేసేవారు, మెడలో పూర్ణంబూర్ల దండలు, జంతికల దండలు, ఆ తర్వాత అనేకమైనటువంటి కాయగూరల దండలు వేసి పసుపు రాసి బొట్టు పెట్టి ప్రత్యేకంగా రోజున పొంగలి వండుతారు. వండి ఆ పొంగలి తీసుకొచ్చి, ఇంకా నైవేద్యం ఉండదు దేవతలకి, ఆ పొంగలిని తిన్నగా తీసుకొచ్చి ఆవులకి ఎద్దులకి పెడతారు. ఆ పొంగలి తింటాయి ఆ రోజున. అందుకే పొంగళ్ల పండగ అని పేరు. కనుమ పండుగ వచ్చింది అంటే ఆవులు ఎద్దుల్ని అంత గొప్పగా అలంకారం చేస్తారు, గోశాలలన్నిటి అరటి చెట్లు కడతారు, ఎంత గొప్పగా చేస్తారో పండగ. అసలు అరుణాచలేశ్వరుడి దేవాలయంలో ఉండేటటువంటి పెద్ద నందిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు, అంత గొప్పగా ఉంటుంది నంది. అంత గొప్ప అలంకారం చేస్తారు కనుమ పండుగ నాడు. చాలా కాలం పాటు కనుమ పండుగ నాడు అరుణాచలం వెళ్ళే అలవాటు ఉండేది నాకు. నాతో చాలా మంది కాకినాడ వాళ్ళు వస్తుండేవారు. అప్పుడు దేవాలయాల్లో నందికి చేసిన అలంకారాలు మనందరం చూస్తుండేవాళ్ళం కూడా. కాబట్టి ఆ ఆవుతోటి ఎద్దుతోటి అంత గొప్ప అనుబంధం ఉండేది. అందుకే ఎద్దుకి ఘృతపది అని ఆవుకి ఎద్దుకి కూడా పేరు. అందుకే ఒక యజ్ఞం చేస్తున్నారనుకోండి, ఆ యజ్ఞాన్ని ట్రాక్టర్ తీసుకొచ్చి దున్నరు, యాగభూమిని, యాగశాలని దున్నేటప్పుడు ఇక్కడ మేము ఈ భూమి మీద యాగం చేస్తున్నాం, ఇది దేవతల తృప్తికి కారణమై అంతటా వర్షం పడాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అటువంటి అనుగ్రహం కావాలి అంటే ఈ భూమి మీద అమృత బిందువులు పడాలని ఎద్దుని తీసుకొచ్చి అలంకారం చేసి నాగలి కట్టి భూమిని దున్నుతారు. అలా భూమిని దున్నుతున్నప్పుడే కదూ పద్మావతీదేవి బయటికి వచ్చింది. కాబట్టి ఆ ఎద్దుకి ఘృతపది అని పేరు. ఏదైనా ప్రారంభం చేసేటప్పుడు ఆ ఎద్దు పాదం తగిలింది, డెక్క తగిలింది అంటే అమృత బిందువు పడింది అని గుర్తు. నేను నిన్న ఎంతో మురిసిపోయా. మన గోశాల నూతనంగా ఒక కొత్త వ్యవస్థతో ప్రారంభం చేస్తున్నటువంటి శుభ సందర్భంలో నిన్న నేను ప్రసంగం మొదలు పెట్టడానికి కొద్ది గంటల ముందు విత్తదూడ నేల మీద పడింది, దాని డెక్క గోశాలలో పెట్టింది. అంటే అమృత బిందువులు పడ్డాయి అంటే పరదేవత అనుగ్రహించింది, చాలా గొప్పగా వృద్ధిలోకి వస్తుంది గోశాల అని. కాబట్టి ఘృతపది అని పేరు వేదంలో ఆవుకి ఎద్దుకి. అంత గొప్ప పాదములు కలిగినవి, అందుకే అవి ఎక్కడ ఉంటాయో అక్కడ మంగళప్రదత్వం, పితృదేవతలు దేవతలు అందరూ కూడా సంతోషిస్తారు ఆవు ఎద్దు ఉంటే. అటువంటి ఆవు పరమకారుణ్యమూర్తి అయి ఉంటుంది, అది సర్వ రోగములను కూడా తొలగిస్తుంది. ఆ ఆవుకుండేటటువంటి లక్షణం గోమయంతో అలికితే ఇంటిని, అది సమస్తమైనటువంటి సూక్ష్మాంగ జీవుల్ని కూడా చంపి ఇంట్లో ఉండేటటువంటి యజమాని ఆరోగ్యంగా ఉండే లక్షణాన్ని ప్రసాదిస్తుంది. చాలా కాలం ఈ దేశంలో మట్టిని కాల్చే అలవాటు ఉండేది కాదు, మట్టి శివస్వరూపం. మట్టి శివస్వరూపం కనుక కంచిలో పృథివీలింగం, అందుకే మట్టిని కాల్చి ఇల్లు కట్టేవారు కాదు, మట్టిని కాల్చేవారు కాదు, మట్టిని కాల్చే వ్యాపారం ఎవరు చేసేవారు కాదు. మట్టిని కాల్చడం విశేషమైపోయి మట్టిని కాల్చిన ఇటుకలు, మట్టిని కాల్చిన సిమెంట్ తోటి ఇళ్ళు కట్టుకోవడం ప్రారంభం చేసిన తర్వాత ఆ రోజులలో ఉన్న సుఖశాంతులకి ఇవాళ ఉన్న సుఖశాంతులకి ఎంత తేడా ఉందో ఒక్కసారి ఆలోచించండి. నేను ఇప్పుడు అకస్మాత్తుగా అందరినీ అలా ఇళ్ళు కట్టుకోవడం మానమని ప్రబోధం చేయట్లేదు, మారిన కాలం మారిన కాలమే. కానీ ఒక గోవు యొక్క వైభవం తెలుసుకోవడానికి అదొక ప్రతీక. పూర్వం మట్టితో వెదురు బొంగులకి అలిది దాని మీద గోమయంతో అలికి చక్కగా సున్నంలో వేళ్లు ముంచి దాంతో ఇలా ముగ్గులు పెట్టేవారు. ఇప్పటికీ పల్లెటూళ్ళ రేపు పెడితే కొన్ని కొన్ని ఇళ్ళు కనపడతాయి. అటువంటి ఇళ్లల్లో ఉండి చదువుకునేవారు, అటువంటి ఇళ్లల్లో ఉండి అనుష్ఠానం చేసుకునేవారు. అక్కడ దేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది, ఎక్కడ పృథివిని కాల్చేశారో దాంతో కట్టారో అక్కడ దేవతల యొక్క నిరసనం ఉంటుంది. ఉన్న చోట ఎలా ఫలిస్తాయి కార్యక్రమాలు, ఎలా కలుగుతుంది శాంతి కలగమంటే. కాబట్టి ఆవు ఎద్దు ఈ రెండూ కూడా అంత శ్రేష్టమైన ప్రాణులుగా ఈ లోకంలోకి వచ్చాయి. అటువంటి ప్రాణులుగా వచ్చిన వాటిల్లో సర్వోత్కృష్టమైనటువంటి స్థానాన్ని పొందినటువంటిది ఎద్దు. ఈ ఆవు 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 యొక్క మూత్రం సమస్తమైనటువంటి రోగములను కూడా పోగొడుతుంది, అందుకే ఆయుర్వేదంలో ప్రత్యేకంగా వాడతారు గోమూత్రాన్ని. నిన్ననే మీతో నేను మనవి చేశా గోమూత్ర శిలాజిత్ అని చెప్పి, అదొక ప్రత్యేకమైనటువంటి ఔషధం, అంత గొప్పగా పనికొస్తుంది. గోవు యొక్క సంపర్కం లేకుండా అసలు ఏ వైదిక కార్యక్రమము జరిగేటటువంటి అవకాశం ఉండదు. ఓ కొత్త ఇల్లు కట్టుకున్నారనుకోండి, అందులోకి మొట్టమొదట ఎవరు వెళ్ళాలి అంటే గోవు వెడుతుంది. గృహప్రవేశం చేస్తున్నాను అంటే నేను కాదు వెళ్ళవలసింది, నేను సింహాసనాన్ని చేత్తో పట్టుకున్నా ఏమో నా కాలు ముందుకేస్తే కదూ సింహాసనం జరిగేది. నేను ఇలా పట్టుకున్నాను లోపలికి వెళ్ళడం అంటే ముందు నా కాలు వేయాలా, కాలు ముందు సింహాసనం దూరంగా పెట్టి ఇలా కాలు వేయనుగా. అంటే నా కాలేగా ముందెడుతోంది. అంతకన్నా గోవు యొక్క పాద తాడనమైతే గోవు తిరిగితే ఆ ప్రదేశమంతా అమృత బిందువులు పడి ఆ ఇంట చేరిన వారు అభ్యున్నతిని పొందుతారన్న ఉద్దేశ్యంతో పూర్వకాలంలో కాదు ఇప్పటికీ కూడా గృహప్రవేశం చేస్తే మొట్టమొదట ఆవునే తీసుకెడతారు. అలాగే దేవతా ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ సమస్తమైనటువంటి ధాతువులు ఏర్పడతాయి. ఆ పుష్పాధివాసం, జలాధివాసం, శయ్యాధివాసం ఇవన్నీ చేసినప్పుడు చిట్ట చివర నేత్రని మీలనం చేస్తారు. చేసినప్పుడు విశేషమైన ఆకలితో ఉంటుంది మూర్తి. అంత ఆకలితో ఉన్న మూర్తికి నేత్రని మీలనం చేసినప్పుడు ఎవరి మీద మొదటి దృష్టి పడిందో, ఆ దృష్టి ఎవరి మీద పడిందో వాళ్ళు తట్టుకోలేరు ఈశ్వరుడి యొక్క శక్తిని. అందుకే ఎప్పుడైనా భగవంతుడి దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఈశ్వరమూర్తికి ఎదురు నిలబడి నమస్కారం చేయకూడదు. ఇంట్లో పూజ చేసినా అంతే. ఇంట్లో పూజ చేసినప్పుడు పూజామందిరంలో ఉన్న మూర్తులకి ఎదురుగుండా కూర్చుని పూజ చేశాడనుకోండి, తను పూజ చేయడం వల్ల సంపాదించుకున్నటువంటి తేజస్సు కన్నా హరించిపోయిన తేజస్సు ఎక్కువ తేజస్సు పోతుంది. అందుకే ఎప్పుడు దేవతామూర్తులకి అభిముఖంగా కూర్చుని పూజ చెయ్యరు. దేవతామూర్తులు ఉత్తర దిక్కుని చూస్తున్నాయనుకోండి, తాను తూర్పు దిక్కుకు తిరిగి పూజ చేయాలి, అది శ్రేష్టం. అలా చెయ్యాలి తప్ప అభిముఖ పూజ లేదు అసలు శాస్త్రంలో. అలాగే దేవాలయంలో పూజ చేస్తున్నారనుకోండి, ఒక పక్కకి కూర్చుని పూజ చేస్తారు. దేవాలయంలో దర్శనం చేస్తున్నారనుకోండి, ఎదురుగుండా నిలబడి చెయ్యరు, ఓ పక్కకి నిలబడి చేస్తారు. అలా నిలబడగలిగిన వాడు ఒక్క నందీశ్వరుడు. ఆయన ఒక్కడే శివాలయంలో చరనంది స్థిరనంది రూపంలో స్వామి ఎదురుగుండా ఉంటాడు. ఆయన శృంగములలోంచే చూడాలి. అది కూడా వృషభమే, ఎద్దే, దానికి తప్ప అన్యులకు ఆ శక్తి లేదు. అలాగే కొత్తగా విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పుడు నేత్రని మీలనం చేస్తే తట్టుకోగలిగినవి రెండే. ఆ అన్నం కుంభం పోస్తారు, పెద్ద కుంభం పోసి మొట్టమొదటి దృష్టి వెళ్ళి ఆ కుంభం మీద పడేటట్టుగా చేస్తారు. రెండవది అలా తట్టుకోగలిగినటువంటిది ఆవు ఒక్కటి. ఎంత పెద్ద మూర్తి కానివ్వండి, నేత్రని మీలనం చేసినప్పుడు ఆవు ఎదురుగుండా ఉంటే భగవన్మూర్తి నుంచి వచ్చే శక్తిని కూడా తట్టుకుని లోపలికి తీసుకోగలిగిన ప్రాణి ఆవు ఒక్కటే. అందుకే ఆవుని తీసుకెళ్లి ఎదురుగుండా కడతారు. అంతటి తేజస్సు కలిగినటువంటి స్వరూపం ఆవు. అందుకే ఆ గోవుకి ప్రదక్షిణం చేస్తే చాలు, విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేస్తుంది. అసలు మహాదోషభూయిష్టమైన పని అని ఏది చెప్పవలసి ఉంటుంది అంటే, ఇలా దేవాలయంలోకి వస్తున్నారనుకోండి మీరు, అక్కడ ఒక ఆవు దూడ కట్టున్నాయనుకోండి ఎదురుగుండా, ఆ ఆవు దూడాన్ని వదిలిపెట్టేసి దేవాలయంలో దేవతా దర్శనానికి వెళ్ళారనుకోండి, అది వృధా, దాని వలన ఫలితం ఉండదు. బయట ఆవు దూడ కనపడితే వాడికి ప్రదక్షిణం చేసి లోపలికి వెళ్ళాలి. రఘువంశము అని కాళిదాస మహాకవి చేసినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం, అందులో ఆ రఘువంశంలో దిలీప మహారాజు ఒకనకొకప్పుడు సుదక్షిణాదేవితో కలిసి స్వర్గలోకం నుంచి తిరిగి వచ్చేస్తున్నాడు. ఆ వచ్చేస్తున్నప్పుడు ఆయన త్వర త్వరగా వచ్చేస్తున్న కారణం చేత అక్కడే ఉన్నటువంటి కామధేనువు, దాని దూడ నందినీ ధేతువు ఉన్నా కూడా చూడకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోతే ఇంకా ఆయనకి సంతానం కలగలేదు. చాలా కాలం సంతానం కలగకపోతే కులగురువు గనక వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వశిష్ఠ మహర్షిని అడిగాడు, అయ్యా నాకు సంతానం కలగట్లేదు, ఏదో దోషం ఉంది, ఎక్కడో ఏ పాపం చేశాను చెప్పండి అని అడిగాడు. వశిష్ఠ మహర్షి అంతర్ముఖత్వాన్ని పొంది, అది మహర్షుల యొక్క శక్తి. మనం బాహ్యనేత్రంతో చూస్తాం కొన్ని కొన్ని ఎక్కడో జరిగినటువంటి విషయాన్ని ఎక్కడో ఉండి ఇక్కడ చూసేటట్టుగా ఇవ్వగలవు. ఇవాళ మీరు టీవీ సెట్లో చూడటల్లా, అలాగే ఇక్కడ కూర్చుని కన్నులు మూసుకుని ఎక్కడో జరిగిన విషయాన్ని ఋషి తెలుసుకోగలడు. ఆయన ఋషి కనుక తెలుసుకోగలడు. అలా ఎలా తెలుస్తుండండి, నేను నమ్మనంటే నీ కర్మ, నీకు లేదు కాబట్టి ఎవరికి ఏమీ ఉండదు అనుకోకూడదు. నువ్వు ఐఏఎస్ చదువుకోలేకపోయావు కాబట్టి లోకంలో ఐఏఎస్ తెలివిన వాడు ఉండడు అనడం ఎంత దూర్తతనమో. నీకు అటువంటి శక్తి లేదు కాబట్టి లోకంలో ఎవరికి అటువంటి శక్తి ఉండదు అని దానికి ఒక సభ కూడా పెడతానంటే ఇంకా అంతకన్నా ఘోరం, ఇంకో అంతకన్నా అన్యాయం లోకంలో ఇంకోటి ఉండదు. ఆ మూర్ఖత్వం విడిచిపెట్టుకోవడం సర్వులకు శ్రేయోదాయకం. కాబట్టి ఆ వశిష్ఠ మహర్షి అంతర్ముఖత్వాన్ని పొందారు, దాన్ని దివ్య దృష్టి అంటారు. అంతర్ముఖత్వాన్ని పొంది దివ్య దృష్టితో చూశాడు ఎక్కడ జరిగింది పొరపాటు, ఏ పాపం అడ్డొస్తోంది సంతానాన్ని పొందడానికి. ఆయన స్వర్గలోకం నుంచి వచ్చేటప్పుడు మధ్యలో ఉన్నటువంటి కామధేనువుని నందినీ ధేనువుకి నమస్కరించకుండా వెళ్ళిపోయాడు. ఇది దోషం. కాబట్టి ఆయన అన్నాడు కామధేను ఇప్పుడు లేదు, పాతాళ లోకానికి వెళ్ళింది కొన్ని కారణాల చేత, దాని బిడ్డ నందినీధేను నా దగ్గర ఉంది. నేను మీతో అన్నాను కదూ గోవు గురువు ఒక్కలాంటి వాళ్ళు, శుశ్రూష చేత గురువు పొంగిపోతాడు, అంతేకాని ఆయనకి ఏం కోరికలు ఉండవు. కాబట్టి దేనువు కూడా దేనికి సంతోషిస్తుంది అంటే సేవ చేయి, పరిచర్య చేయి, నీ భార్య సుదక్షిణాదేవితో కలిసి ఈ నందినీధేనువు సేవ చేయి. నందినీధేనువు ప్రీతి చెందిందా, తప్పకుండా సంతానం కలుగుతుంది. రాజ్యం విడిచిపెట్టేశాడు, మంత్రులకు అప్పజెప్పేశాడు, వచ్చేశాడు వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో నందినీధేనువుకి సేవ చేస్తున్నాడు. పరిచర్య అంటే అదే సామాన్యమైన విషయం కాదు. అందుకే గోసూక్తం అని ఒక సూక్తం, గోసూక్తం చదువుకుంటూ దాన్ని పఠనం చేస్తూ గోశాలలో జీవితాన్ని గడపడం అన్న మాటకు అర్థం ఇది. పరిచర్య అని చేస్తారు గోవుకి. ఒక 3 రోజులు నేను గోవుకి పరిచర్య చేసుకుంటానని దంపతులు వచ్చి చేసుకుంటారు. పరిచర్య అన్న మాటకు అర్థం ఏంటంటే గోశాల దగ్గరే పడుకుంటారు, పొద్దున్న గోవులు లేస్తాయి, లేవగానే గోవుని దూడని తీసుకెళ్ళి చక్కగా స్నానం చేయిస్తారు, ఒళ్ళంతా కడిగి స్నానం చేయించి పసుపు రాసి బొట్టు పెట్టి ఆ గోవు విడిచిపెట్టినటువంటి మూత్రాన్ని 3 మాటలు లోపలికి పుచ్చుకొని తల మీద చల్లుకొని గోమయం కొద్దిగా తీసుకుని లోపలికి పుచ్చుకొని ఆ గోవు ఎక్కడ తిరిగిందో అక్కడ తిరిగినప్పుడు పుట్టినటువంటి ఒక ప్రత్యేకమైన పంట ఒకటి వేస్తారు, దీనికోసమే యవలు అని. ఆ యవలతో చేసినటువంటి జావ తాగుతారు, ఆ జావ తాగి సమస్త జన్మ జన్మాంతర పాపములను పోగొట్టుకుంటారు గో పరిచర్య చేత. అది ఒక భాగం. అంతేకాదు ఎంత గొప్ప శత్రువులనైనా ఓడించి ధార్మిక మార్గం కోసం, ధర్మం కోసం విజయం పొందాలి అంటే గోవులు ఎక్కడ తిరుగుతాయో అక్కడ పుట్టినటువంటి గడ్డి ఉంటుంది, పెద్ద పెద్ద దర్భలు పెరుగుతాయి, వాటితో కానీ ఇంద్రాణీదేవతాకమైనటువంటి యాగాన్ని చేస్తే శత్రువుల మీద జయిస్తారు. అందుకే పూర్వం గోవులు తిరిగినటువంటి ప్రదేశంలో గడ్డిని వాడేవారు. ప్రత్యేకంగా ఒక ఊరు ఊరు గోశాలగా ఉండేది. మనకి ఈ పక్కనే గొంచాల అని ఒక గ్రామం, అది గొంచాల కాదు గోశాల. ఒకనకొకప్పుడు పిఠాపురం మహారాజా వారి గోవుల దగ్గర నుంచి అన్నిటినీ తీసుకెళ్లి అక్కడే కట్టేవారట, పెద్ద గోశాల. ఇప్పుడు గొంచాల అంటున్నాం. అన్ని స్థలిచ్యాలే, ఒక పేరుకు ఒక పేరు పిలవడం అలవాటు అయిపోయింది. ఈ ఊరి పేరు కోకనదం. ఎర్ర కలువలతో కూడిన చెరువులు విపరీతంగా ఉండేవి, కాబట్టి దీన్ని కోకనదము అని పిలిచేవారు. కోకనదము పోయి కాకినాడ అయింది. అన్ని ఊర్ల పేర్లు అలాగే భ్రంశమైపోయి పీఠికాపురము, పిఠాపురము అయిపోయింది, హేలాపురి, ఏలూరు అయిపోయి మంచి మంచి పేర్లు అలా అయిపోయి, సంపరాయపురము, సంపర అయిపోయింది, కోటిఫలి, కోటిపల్లి అయిపోయింది. వీరభద్రేశ్వరుడు తీసుకెళ్లి తన యొక్క ఖడ్గాన్ని కడుక్కున్నటువంటి క్షేత్రం కాబట్టి దాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి పేరుతో పిలిచేవారు, పట్టిస తీర్థము. పట్టిస అంటే ఆయన పట్టిసాన్ని కడిగాడు అక్కడ. పాపిడి కొండలు, దాన్ని ఇవాళ ఎంత అసహ్యంగా ఉచ్చరిస్తున్నామంటే మనం పాపి కొండలు, పాపి కొండలు అంటారు. పాపి కొండలేంటి? పాపి కొండలు కావు, పాపిడి కొండలు. పాపిడి కొండలు అంటే జుత్తుని పాపట తీసి రెండుగా విభాగం చేసినట్టు అక్కడి వరకు ఒకటిగా వెళ్ళిన గోదావరి మధ్యలో కొండలు రావడం వల్ల రెండుగా చీలింది, చీలింది కాబట్టి ఆ కొండలకి పాపిడి కొండలని పేరు. దక్షారామ, ద్రాక్షారామ అయి కూర్చుంది. అన్ని మంచి మంచి పేర్లన్నీ పనికిమాలిన పేర్ల కింద మారిపోయి, అలా మారిపోయి అటువంటి ఉచ్చారణ చేసుకుంటూ జీవించడం మనకు అలవాటైపోయింది. అసలు ఆ ఉచ్చారణ, మంచి మంచి పేర్లు పక్కకు వెళ్ళిపోయి అలా జరగకుండా ఉండడానికి పరిచర్య అన్న మాటకు అర్థం ఏమిటంటే ఒక గోవు దూడ 3 రోజుల పాటు ఆవుని దూడని కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి దానికి పచ్చిగడ్డి వేసి అది గడ్డి తింటుంటే తను సంధ్యావందనం చేసుకుని తనేదో భగవన్నామం పారాయణం చేసుకుని అక్కడే కూర్చుని ఆ యవలు మొదలైన వాటితో ఉండినటువంటి జావ తాగి ఆ గోవు పడుకుంటే తను పడుకుంటాడు, గోవు నించునుందనుకోండి తను నించునుంటాడు. అది పరిచర్య అంటే. గోవు పచ్చిగడ్డి తింటుంది కదండి, నేను వెనకసేపు అలా కూర్చుంటాను కాదు, గోవు నించునున్నంతసేపు నించునుంటాడు. గోవు పడుకుందనుకోండి తను పడుకుంటాడు. అది పరిచర్య అంటే. నందినీధేనువుని అలా అనుగమించారు వాళ్ళిద్దరు, భార్య భర్త. ఒకనకొక రోజున ఈ నందినీధేనువు హిమాలయ పర్వతాల్లో గుహలోకి వెళ్ళింది. దిలీప మహారాజు కూడా వెళ్ళాడు. అకస్మాత్తుగా గుహలో పడుకున్న సింహం ఒకటి లేచి వచ్చి ఆ ఆవు మీద పడి చంపేయబోతాడు. చంపేయబోతుంటే దిలీప మహారాజు వెళ్ళన్నాడు, ఇది వశిష్ఠ మహర్షి యొక్క ధేను, దీన్ని నేను కాపాడుతున్నాను, కాబట్టి నువ్వు దీన్ని చంపడానికి వీల్లేదు, నిన్ను బాణం వేసి కొడతానన్నాడు. సరే, ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఆయన అన్నాడు, అవసరమైతే నన్ను చంపి, తప్ప నందినీ ధేనువుని చంపడానికి వీల్లేదు. అప్పుడు ఆ నందినీ ధేనువు సంతోషించి, నిన్ను పరీక్షించడానికి నేను ఈ పరీక్ష పెట్టాను, ఒకనాడు నాకు ప్రదక్షిణం చేయకుండా వెళ్ళిపోయావు, ఇవాళ ఇంత పరిచర్య చేశావు, నేను ఎంతో సంతోషించాను, ఆ సంతోషించిన కారణం చేత నీకు వరమిస్తున్నాను. ఇక్ష్వాకు వంశంలో, సూర్యవంశంలో ఇప్పుడు నీ కడుపున పుట్టబోయేటటువంటి కొడుకు పేరు మీదకి ఆ వంశం అంతా మారిపోతుంది, అంత గొప్ప కొడుకు పుడతాడు, కాబట్టి సంతోషంగా వెళ్ళి రమ్మంది. దిలీపుడు నందిని, ఆ దిలీపుడు అయిన భార్య సుదక్షిణాదేవి అయోధ్యానగరానికి తిరిగి వచ్చారు. అప్పుడు పుట్టాడు మహానుభావుడు రఘుమహారాజు. ఆ రఘుమహారాజు గారి పేరు మీదనే అప్పటి వరకు సూర్యవంశము, ఇక్ష్వాకు వంశము అని పిలువబడినటువంటి వంశం రఘువంశము అని పేరు మారింది. రఘువు అంత గొప్పవాడు ఎందుకు కాగలిగాడు అంటే, కాళిదాస మహాకవి రఘువంశంలోనే అంటారు, త్యాగాయ సమృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయీ గృహమీధినాం. ఎంతో ఐశ్వర్యాన్ని సంపాదించాడు, తను అనుభవించడానికి దాచుకోవడానికి కాదు, త్యాగాయ సమృతార్థానాం, అదంతా దానం చేసేవాట. సత్యాయ మితభాషిణాం, ఎక్కువ మాట్లాడేవాడు కాదు, మాటలు చేతకాక కాదు, ఎక్కువ మాట్లాడితే అసత్య దోషం వస్తుందని మితంగా మాట్లాడేవాట. సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం, దండయాత్ర చేసేవాడు, ఎవరినో చంపి రాజ్యాలు ఆక్రమించడానికి కాదు, మహారాజు కీర్తివంతుడు కావాలి కాబట్టి కీర్తి కోసమని దండయాత్ర చేసేవాడు. కాబట్టి యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమీధినాం, భార్యతో కలిసి దాంపత్య జీవితాన్ని అనుభవించాడు. దేని కొరకు? కుమారుడు పొందడం కొరకు, సంతానాన్ని పొందడం కొరకు భార్యతో కలిసి గృహస్థాశ్రమంలో ఉన్నాడు. అంతటి మహానుభావుడైనటువంటి రఘుమహారాజు గారు పుట్టిన తరువాత అప్పటి వరకు ఇక్ష్వాకు వంశము, సూర్యవంశము అని పిలువబడినటువంటి రామచంద్రమూర్తి పుట్టిన వంశం రఘువంశము అని పేరు మారిపోయింది. అంటే ఏ మహానుభావుడు పుట్టిన తరువాత ఆ వంశము యొక్క పేరే మారిపోయిందో, అటువంటి పేరు కలిగిన వాడు పుట్టడానికి కారణం దిలీప మహారాజు నందినీ ధేనువుకి చేసినటువంటి సేవ. ఆ సేవ అంత గొప్పది, గోవుకి సేవ చెయ్యడం అంత గొప్ప స్థితినిస్తుంది. అందుకే పూర్వకాలంలో ఒక లక్షణం ఉండేది. పూర్వకాలం ఏమి యథార్థం అనేది ఇప్పటికీ కూడా అంతే. పరమదరిద్రుడు అనుకోండి, ఆయనకి పాపం ఐశ్వర్యం లేదు, కన్యాదానం చేస్తున్నాడు. డబ్బు లేక కన్యాదానం చేస్తున్నవాడైతే గుమ్మడి పండు మీద గంధపు చెక్క పెట్టి దానం చేయాలి. నాకు డబ్బు ఉంది అన్నవాడైతే గుమ్మడి పండు మీద గంధపు చెక్క పెట్టి దానం చేయకూడదు, దశదానములు చెయ్యాలి. దశదానములు చేసేటప్పుడు గోదానం ఎవరికి చెయ్యాలి అంటే పెళ్లి కొడుక్కే చెయ్యాలి, అల్లుడికి చెయ్యాలి. అల్లుడికి గోదానం చేస్తే గోవు ముందెడుతుంది అత్తవారింటికి. ఆ గోవు వెళ్ళి అత్తవారింట్లో ఉంటుంది. గోవు వెళ్ళింది అంటే పరదేవత వెళ్ళింది, ఇక నీ కూతురు గురించి నువ్వు బెంగపెట్టుకోక్కర్లేదు. నీ కూతురు ఆ ఇంటికి వెళ్ళి పరమ సంతోషంగా ఉంటుంది, ఒక్క కాన్పులో ఇద్దరు బిడ్డల్ని కట్టుంది, ఇంకంతకన్నా ఏం కావాలి. కాబట్టి గోదానం చేసి అల్లుడింటికి గోవు వెళ్ళింది అంటే పరదేవత వెళ్ళి చేరిపోయినట్టే. అందుకే గోవుని అల్లుడికి దానం చెయ్యకుండా కన్యాదానం చేసేవారు కాదు, గోవుని ముందు అత్తవారింటికి పంపించేవారు, పిల్ల అత్తవారింటికి. అక్కడికి వెళ్ళిన ఆ గోవుకి చక్క ఈ అమ్మాయి అల్లుడు సేవ చేసేవారు. ఈ అమ్మాయి అల్లుడు ఆ గోవుకి సేవ చేసినటువంటి కారణం చేత లోకంలో మంచి కీర్తి గణించి వంశానికి పేరు తేగలిగినటువంటి బిడ్డలు ఆమె కడుపున పుట్టేవారు పూర్వకాలంలో. ఇప్పటికీ గోవు యొక్క సేవ చేస్తే అంత గొప్పది గోసేవ. ఆ గోవుని రక్షించడానికి దిలీప మహారాజు తానే శరీరాన్ని ఇచ్చేస్తానన్నాడు. ఇప్పటికీ కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కానుక ఒక సమయంలో ఉత్తర భారతదేశంలో దిగ్విజయ యాత్ర చేస్తున్నటువంటి కాలంలో ఆ ఉత్తర భారతానికి చెందినటువంటి ఒక వ్యక్తిని సాయం తీసుకుని వేరు ఊరు ప్రయాణమయ్యారు. వారు కాలినడకన వెళ్ళిపోతుండేవారు. కొద్ది పరివారం ఉంది, ఓ గుర్రం ఉంది, ఒక ఆవు దూడ ఉన్నాయి.